ఎరువు మంచి కొండలాంటి ఎరువు. అందువల్ల బాగా తిండి తినడం వల్ల దానికి ఈ పక్క నుంచి చెమట బాగా కారుతుందిట. ఆ చెమట మీద ఆసక్తితో తాగడానికి తుమ్మెదలు వస్తాయి. ఆ తుమ్మెదలు పై నుంచి కింద దాకా ఆకాశం నుంచి నేల వరకు బారులు పెట్టి ఉన్నాయి. అలా బారులు కట్టబడిన తుమ్మెదలకి చెమట జలాన్ని అందించే భయంకరమైన నా కోలయాపేడమనే ఎరువుని సిద్ధం చెయ్యి. రేపో మాపో రాబోతున్నారు నా మేనల్లుళ్ళు, వాళ్ళని తొక్కించి చంపావా, నీకు మొత్తం ఏపీ స్టేట్ రాసి ఇచ్చేస్తాను, అగ్రహారాలు ఇచ్చేస్తాను, నీకు ఏం కావాలంటే అంత జీతం ఇస్తాను అని ఆ మావటివాడికి చెప్పగానే, మీకెందుకు మహారాజా, దానికి బాగా నల్లమందు పెట్టి రెచ్చగొట్టి ఆ బలరామకృష్ణుని చంపించకుండా ఉంటానా అని మహారాజు గారి దగ్గర మెప్పులు పొంది వెళ్ళిపోయాడు. ఈయనకి లోపల అనుమానమే ఇంకా కంసుడికి ఆ పూట పూర్తిగా నమ్మకం లేదు. ఒకవేళ ఏనుగు కూడా పిల్లల్ని చంపలేకపోతేనో అనుకుని చాణూరుడు, ముష్టికుడు, శల్యుడు, కూటుడు, తోశల్యుడు, అకృష్టుడు, ధార్తరాష్ట్రుడు, అరుకాషుడు, అంబరీషుడు, కుశలుడు, కుక్షుడు, వికుక్షుడు, పన్నగుడు మొదలైన 116 మంది మల్లులు ఉన్నారు. మంచి కుస్తీ పట్లు పట్టి యుద్ధం చేసే మేటి మల్లులు వాళ్ళు. అందులో చాణూర ముష్టికుల్ని పిలిపించి, మీ దగ్గర 116 మల్లులు ఉన్నారు, మీరందరూ కూడా శ్రీకృష్ణుడిని బలరాముడిని చంపడానికి సిద్ధంగా ఉండండి, యజ్ఞానికి రమ్మని పిలుస్తాను, సభాభవనంలోకి వాళ్ళు వస్తారు, నేను సింహాసనం మీద కూర్చుంటాను, రంగస్థలంలో యుద్ధానికి పిలిచి నల్లుని నలిపినట్టు నలిపేయండి సుమా అనగానే చాణూరుడు ఏమన్నాడు, దానికేం మహారాజా, నేను కొంచెం తిండి కనుక ఇంకొంచెం పెట్టించామంటే పచ్చడి చేసి పారేస్తానన్నాడు. దానికే నీకు పొద్దుటిపూట రోజు 1000 కోడిగుడ్లు, 200 గొర్రెలు బ్రేక్ఫాస్ట్, దాన్ని రెట్టింపు చేయిస్తున్నాను. మధ్యాహ్నం పూట భోజనం 1000 కొండ గొర్రెలు, 500 మేకలు, 10,000 కోళ్ళు, వాటిని కూడా రెట్టింపు చేస్తాను. సాయంకాలం భోజనం దానికంటే 100 తగ్గించుకుంటున్నావు కదా, ఇప్పుడు 200 పెంచుతాను. ఇవి కాకుండా ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3,000 లీటర్ల పాలు తగ్గుతట్టు వాడు, 6,000 లీటర్ల పాలు తగ్గు, ఏం పర్వాలా, మొత్తం పాలని నీకే ఇక వెన్నపోసంగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ తిని శరీరాన్ని బాగా పెంచుకోవడమే కాకుండా వాళ్ళని చంపాలి. ఆ తర్వాత నీకు ఎంత కావాలంటే అంత అన్నం పెట్టిస్తానండి. కానీ వాడు ఆనందపడిపోయి తిండి పెట్టించాలే కానీ అబ్బా నేను వాళ్ళని బండల్ని బద్దలు కొట్టాడు బద్దలు కొట్టాను అన్నాడు. మొత్తం మీద చాణూర ముష్టికుల్ని కూడా యుద్ధానికి సంసిద్ధం చేశాడు. ఇక తర్వాత మూలబలాన్ని సిద్ధం చేశాడు. ఈయన ఏర్పాట్లు ఏం చేసుకున్నాడు, ఎవరి ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు, యజ్ఞానికి కావలసిన పదార్థాలు తెప్పించి యజ్ఞం చేసే ఋత్విక్కుల్ని పిలిపించాడు. వాళ్ళు చతుర్దశి నాడు బలులిప్పించడానికి, పూర్ణిమ నాడు యాగం చేయటానికి, పూర్ణిమ నాడు రంగస్థలంలో ఏమేమి స్వస్తి పుణ్యాహ వచనములు చేయాలో అవన్నీ చేయించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. కవచమితి కవచమితి పరమం పవిత్రం అని నీళ్లు తెల్లేవాళ్ళు కూడా అట్టే పెట్టారు. ఇక అక్కడ వ్యోమాసురుడు చచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు రాబోయే కాలం అంతా గ్రహించినవాడు గనక గోపాలకుల్లారా నేను లేకుండా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దన్నట్ట. ఇలా అన్నాడో లేదో పెద్ద ఆమూతి వచ్చింది. అరిష్టుడు అని పేరు కలిగిన రాక్షసుడిని కౌశలు పంపాడు. వాడు పెద్ద మదించిన ఆభూతి రూపంలో వచ్చి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని తన్నేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి దాని కొమ్ములు పుచ్చుకుని వెలగొట్టి ఆ కొమ్ములతో డొక్కల్లో పడిచి చంపాడు. అరిష్టాసురుడిని వధించాడు. అది వధించిన రోజున సాయంత్రం వేళ కంసుడు పంపగా కేసి అని ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు పెద్ద గుర్రం రూపంలో వచ్చేటవాడు, భయంకరమైన గుర్రం అన్నమాట. కుర్ర పుటాహతి దూలి కుంభిలీ చక్రంబు కంపించుచుండగా కాలి గిట్టలతో టక్ 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 అని శబ్దం చేసుకుని వాడు పరిగెత్తుకుంటూ వస్తుంటే, కుర అంటే కాలి గిట్టలు, పుట అంటే ఆ రెండింటి యొక్క చీలిక, కాలి గిట్టల యొక్క ఆహతి అంటే దెబ్బలకి, గిట్టల శబ్దానికి ఆ దెబ్బలకి భూమి మొత్తం కదిలిపోయింది, దుమ్ము పైకి లేచింది. వాడు పరుగు పరుగుని వచ్చాడు. కృష్ణుణ్ణి ఎడమకాలితో ఒక తన్ను తన్నాడు. మళ్ళీ కుడికాలతో తన్నబోతుంటే కృష్ణుడు చిరునవ్వులేమి, రా నాయనా గుర్రం గారు రండి, అయ్యే అయ్యే అశ్వం గారు అని పిలిచి ఈ ఎడంచే ఇలా చాచి వాడు నోట్లో పెట్టాడు. ఈ గుర్రం ఏం చేసింది, ఈ రాక్షసుడు ఆ నోట్లో పెట్టిన చెయ్యిని కరకర కరకర నదిలో వదిలేద్దాం అనుకుని కసిగా నొక్కేట. అప్పుడు జరిగింది ఓ తమాషా, కృష్ణుడు వాడు నోట్లో చెయ్యి పెట్టాడు, వాడు కొరకబోతూ ఉండగా ఆ కృష్ణుడి చెయ్యి బాగా ఇనుము కట్టి ఎలా ఉంటుంది, ఇనుముతో తయారు చేయబడిన రోకల్లా అయిపోయిందనమాట, పూర్తిగా అయోమయ ముసలం, ఇనుముతో తయారు చేయబడుతున్నటువంటి రోకలి, ఆ రోకల్ని కూడా నిప్పులలో కలిస్తే ఎర్రగా అయిపోతుంది. అలా మారిపోయింది. కాసేపట్లో వాడి నోరంతా కాలిపోయింది. ఒరే, నా నోట్లో పెట్టింది ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు తన చెయ్యిన కణకణకణ మండుతున్న కాలిపోతున్న ఇనప రోకల్ని అనుకున్నాడు. నాలిక కాలిపోయింది, గొంతు మండిపోయింది. బాబోయేలోపు ఈ ఇనప రోకల్లో ఉన్న చెయ్యి పైకి కిందకి కదపగానే మొత్తం దంతాలు పళ్ళని ఊడిపోయాయి. బాబు చెయ్యి బయటికి తీగి రక్షించు అని వాడు అరిచేలోపే ఈ చెయ్యి కడుపు లోపల కంటా పానిచ్చి ఆ లోపల ఉన్నటువంటి ప్రేగుల్ని పీకేసి అందులోని గుండెకాయని చీల్చి పొట్టలోంచి చెయ్యి బయటికి రానిచ్చి ఒక్క దెబ్బకు వాడి కింద వదిలేశాడు. వాడి పొట్ట చీలిందిట బాగా పండిన సీతాఫలం ఉంటుందే, ముగ్గిపోయిన సీతాఫలం చెట్టు మీద కింద పెడితే ఏమవుతుంది చెప్పండి ఒకసారి మీకు? ఏ కళ్ళు కా కళ్ళ ముక్కలు ముక్కలే కింద పడిపోతాయి గింజలతో. ముగ్గిన సీతాఫలం నేల మీద రాలినట్టుగా వాడి శరీరం ముక్కలు ముక్కలే పడిపోయింది. అదే గర్గుడు ఏమన్నాడు తెలుసా, బాగా పండిపోయిన దోసకాయ నేల మీద కొడితే ఎలా ఉంటుంది, అలా అయిపోయింది, దోస పండు పగిది అన్నాడు. తెనాలి రామకృష్ణుడు కూడా దోస పండునే అన్నాడు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మల్లో పగిలి తద్దేహంబు దోస పండు పగిది నయ్యే అన్నాడే. మంచి ముగ్గినటువంటి దోస పండు ఎలా ముక్కలు ముక్కలైపోతుందో అలా విచ్చిపోయింది వాడి శరీరం. ఎంత బారాశేరండి దశావతారాల మీద శ్రీకృష్ణ కేసి అనే ఒక రాక్షసుడు వచ్చాడు, వాడి రోట్లో చెయ్యి పెట్టావు, పెట్టగానే పగిలిత దేహంబు దోస పండు పగిదినయ్యా అని ఎంత బారాశాడు అక్కడ అనమాట. అలా మహాత్ములందరూ ఇంచుమించుగా ఒకటే భావన కదా, పెద్ద తేడా ఏమి ఉండదు. వాడు చచ్చిపోయాడు. మరునాడు ఉదయం ఎక్కువసేపు మనం అందరం కూడా అడవిలో ఆవుల్ని మేపకుండా కొంచెం సాయంత్రం పెందరాళ్ళే 3 గంటలకే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు కృష్ణుడు. కారణం ఆయనకి తెలుసు కనుక అందరూ అలాగే అడవికి వెళ్ళారు, దూడల్ని ఆవుల్ని మేపారు. ఇంచుమించుగా 3 గంటల వేళకే వాళ్ళంతా తిరిగి తమ తమ ఇళ్లకు వచ్చారు. పశువులన్నింటినీ కొట్టాల్లోకి తోలేశారు, వాటికి స్నానాలు చేయించారు, పాలు పితకడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు ఉదయమే అక్రూరుడు ఇక్కడికి రావడానికి ప్రయాణం అయ్యాడు. అందుకనమాట శ్రీకృష్ణుడు కొంచెం పెందరాళ్ళే వచ్చిన కారణం. అక్రూరుడు తెల్లవారుజామునే లేచాడు. అసలు లేవడం అనడం కంటే ఆ రాత్రి ఆయనకి నిద్ర పడితే ఒట్టు. ఒక్కొక్కళ్ళు మన రూములో పడుకుంటే అస్తమాటు 3 గంటలకు లేచిపోయి 2 గంటలకు లేచిపోయి అరుచి కుయ్యని అటు ఇటు కదిలి లైట్లు వేస్తే మనకి ఎలా నిద్ర పట్టదో అలా నిద్ర పట్టలేదు ఆయనకి. కారణం ఏంటంటే శ్రీకృష్ణుణ్ణి రేపు చూడబోతున్నాను, రేపు తెల్లవారుజామున లేద్దాం, రథం ఒకటి సిద్ధం చేసుకుని బలరామకృష్ణుల్ని చూద్దాం అనే ఆనందంతో బయలుదేరాడు కదండి ఈయన. కృష్ణుడిని చూడాలనే కోరికతోటి ఆయనకి నిద్ర పెడితే ఉంటారు వాటి ఎంత ఆనందంగా ఉందో, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కృష్ణుడిని చూస్తానా అని కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడిని చూడాలి, బలరాముడిని చూడాలి, వాళ్ళని రథం ఎక్కించి తీసుకురావాలి అనే ఊహతో పాప ఆయనకి నిద్ర పట్టలేదు. మొత్తం మీద ఎలాగో తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనాదులు ముగించుకుని ఆ రోజు చేస్తాడు ఆయన యజ్ఞం వైశ్వదేవం చేసి, తదనంతరం మంచి బలమైన 4 గుర్రములు ఒక రథానికి కట్టి 4 గుర్రములు పొంచబడిన రథం ఎక్కి ఆ రథాన్ని తానే స్వయంగా తోలుకుంటూ బృందావనానికి బయలుదేరాడు. భగవంతుడంతో గురువుడు అంతే కదా, మా గురువు గారు వస్తున్నారు లేక ఆయన పురాణం విందామనే ఊహ ఎక్కువైపోయినప్పుడు యాత్ర కడదామనుకున్నప్పుడు కొంతమంది నిద్ర పట్టదు. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మని చూడబోతున్నాను, పైగా బలరాముడు కూడా ఉన్నాడు, ఓ పక్కన ఆదిశేషుడు మరో పక్కన నారాయణుడు, ఈ ఇద్దరి గురించి విన్నాడు కానీ చూడలేదు. నారదాదులు చెప్పగా వాడు గొప్పవాళ్ళని తెలుసు కానీ ఎంత గొప్పవాళ్ళో తెలియదు ఈయనకి. అటువంటి మహాత్ములు చూడాలనే కోరికతో ఉండడం వల్ల నిద్రపట్టలేదు అనమాట ఈయనకి. అందువల్ల ఎలా అయితేనే మొత్తం మీద ఆ కోరిక పెరుగుతూ ఉండగా స్నానము చేసి మంచి గుర్రములు పూంచిన 4 గుర్రములు పూంచిన రథం ఎక్కి టిక్కు టిక్కును తోలుకుంటూ బృందావనానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ వెడుతున్నంతసేపు మనస్సులో ఆయనకు ఉద్విగ్నత, ఎప్పుడు వెడతానో బృందావనానికి, శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడు చూస్తాను, బలరాముణ్ణి ఎప్పుడు చూస్తాను, నాకు ఆ కృష్ణుడు కనబడగానే ఆయన కాళ్ళ మీద ఎప్పుడు పడతాను అనుకుంటూ లోపల భక్తిభావం పెల్లుబికి వస్తూ ఉండగా ఇది నిజమా కల అని కూడా అనుకున్నట్ట మధ్య మధ్యలో. నిజంగా నేను కృష్ణుడు చూడబోతున్నానా, ఇప్పుడు బృందావనం పెడతానా, వెడితే ఇక్కడ శ్రీకృష్ణుడు బలరామయుక్తుడు ఈ దర్శనమిస్తాడా, ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు నీ బడనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనులకు ఆదిమునీంద్రులు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగల్గెడిన్. నేను ఎటువంటి తపస్సు చేశానో పూర్వజన్మలో, ఏ ధనాన్ని నేను కష్టపడి సంపాదించిన నా డబ్బుని, ఏ పుణ్యాత్ముడికి దానమిచ్చాను, ఏ ఉపన్యాసకుడికి పౌరాణికుడికి నా సొమ్ము దానమిచ్చాను, ఏ పురాణాన్ని శ్రద్ధగా ఏ క్షేత్రంలో విన్నాను, ఇక్కడ అన్నీ గొప్పవే. ఎట్టి తపంబు చేయబడి అసలు నేను ఎటువంటి తపస్సు చేశాను, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను, ఏ పురాణాన్ని దివ్యక్షేత్రాలలో భక్తితో విన్నాను, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడను తొలిబాబునందు. నా పూర్వజన్మలో పుణ్యాత్ములకి ఎవరికైనా దానం చేశానేమో, మన డబ్బు మహాత్ములకి దానం చేస్తే భగవంతుడు దర్శనమిస్తాడని శాస్త్రం. భగవద్ దర్శనం అవుతోంది అంటే నా ధనాన్ని ఏ మహాత్మునికి దానం చేశానో, ఆ డబ్బు ఎటువంటి డబ్బు పైగా. లేకపోతే నాలాంటి వివేక విహీనుడెక్కడ, అజ్ఞాని ఎక్కడ, పెద్దగా చదువురాని సామాన్యుడెక్కడ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ? ఆయన యోగులు తపస్సు చేస్తే కూడా దర్శనమివ్వనంతటి మహాత్ముట్ట. ఆదిమునీంద్రులు కఠోర తపస్సు చేస్తే ఆ తపస్సుకి దొరకడు. యోగాభ్యాసంతో కళ్ళు మూసుకుని కూడా యోగ దృష్టితో చూడలేరు ఆయన్ని. అటువంటి మునీశ్వరులకు కూడా దర్శనమివ్వని స్వామి, సనక సనందనాథులకు కూడా దర్శనమివ్వని స్వామి ఇప్పుడు గోకులంలో పుట్టాడు. ఆయన్ని చూడబోతున్నాను. ఎంత అదృష్టం ఇది! ఆ బ్రహ్మమయుణ్ణి, ఈశ్వరుణ్ణి మరికొద్ది క్షణాల్లో చూడబోతున్నానంటే నా శరీరం ఏదో తెలియని అవ్యక్త ఆనందంతో పొంగిపోతున్నది. ఏమో ఆయన చూడగలనా లేదా, మళ్ళీ మళ్ళీ ఇంకొక్కొక్కసారి అనుమానం కూడా వస్తూ ఉంటుందన్నమాట. అంతటి గొప్పవాడు నాకు దర్శనమిస్తాడా లేదా, ఇస్తాడు, ఇవ్వకుండా ఉంటాడా? ఆయన కరుణాస్వరూపుడు, ఆయన అవ్యాజ కరుణామూర్తి. ఎంత దుర్మార్గుడైనా ప్రేమిస్తాడు. రాక్షసులకే దర్శనమిచ్చే ఆయన నాకు దర్శనమివ్వడం. మళ్ళీ సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళింజేరి భవాంధకారముల చిక్కక దాటుదురు అట్టి దేవరన్ వైరముతోడనైన పిలువన్నను వంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సుఖుండు కల్గునే. ఆ పరమాత్ముడు ఎంతటి వాడు! పండితులు కూడా మామూలు పండితులు కాదు, ప్రహ్లాదుడి లాంటి వాళ్ళు, విశ్వామిత్రుడి లాంటి వాళ్ళు, అంబరీషుడి లాంటి వాళ్ళు, నిరంతరం హరినామస్మరణ చేయటమే పాండిత్యమని భావించే ఆ మహాత్ములు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు కృష్ణుడు అని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద తలలు పెడతారు. అప్పుడు వాళ్ళ తలలు ఆయన కాలి గోళ్ల కాంతితో ప్రకాశిస్తాయి. ఆయన కాలిగోళ్ళు ఎటువంటివి? ఒక్కొక్క గోరు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. వెలిగిపోతున్న ఆయన కాలిగోరు మీద తలపెట్టగానే మన తలకాయ కూడా ధగధగా వెలిగిపోతుంది. తద్వారా ఏమవుతుందిట? భక్తులు ఆయన కాళ్ళ మీద తలపెట్టి నమస్కరించగానే ఆ కాలి గోళ్ల కాంతి వల్ల వాళ్ళ తలలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోయి వాళ్ళు మహానుభావులైపోతారు. ఈ సంసారం అనే చీకటి వాళ్ళని ఏమీ చెయ్యదు. సంసారం అనే చీకట్లోంచి బయటపడి మోక్షానికి వెడతారు వాళ్ళు. అటువంటి మహాత్ముడు ఆయన. పరమ పాపాత్ములను అనుగ్రహిస్తాడు, పుణ్యాత్ములకి దర్శనమిస్తాడు, అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు. అటువంటి ఆ పుణ్యాత్ముడిని మధురా నగరానికి తీసుకురమ్మని నాకు రథం ఇచ్చి నన్ను పంపించాడు కంసుడు. మిత్రుడంటే వాడు ఎంత ప్రేమ చూపించాడు! నిజానికి కంసుడికి నా మీద ఇంత ప్రేమ చూపించవలసిన కారణం ఏమీ లేదు. అనవసరంగానే నా మీద ఇంత ప్రేమ చూపించాడు. ఏం, ఈ పనికి ఇంకొక ఎవరైనా పంపచ్చుగా, ఎవరిని కాకుండా నన్నే ఎందుకు పంపాడంటే నాకు యోగం ఇవ్వడానికి. ఆహా కంస, మిత్రుడు అంటే నువ్వయ్యా. ఎందుకు, చాలామంది ఉన్నారు మిత్రులు, వేళకింత అన్నం పెట్టమంటే కూడా భయపడేవాళ్ళు ఉన్నారు. కానీ నీవో ఈ లౌకికమైన పదార్థములు పెట్టడం కాదు, శాశ్వతంగా కృష్ణుడి దర్శనమివ్వబోతున్నావు. శ్రీకృష్ణ పరమాత్మని నారదంలో నా వెంట తీసుకొచ్చే భాగ్యం ఇచ్చిన నువ్వే రథమైన మిత్రుడు. మిత్రుడంటే పరమాత్మని తీసుకొచ్చే భాగ్యం ఇచ్చేవాడు మిత్రుడంటే. ఎవడు మిత్రుడు? పరమాత్మని మొయ్యమనేవాడు మిత్రుడు. ఎవడు మిత్రుడు? ఆ పరమాత్మకి ఇంత యజ్ఞంలో ద్రవ్యం వెయ్యమనేవాడు మిత్రుడు. మరెవడు మిత్రుడు? పరమాత్మ కథ వినిపించేవాడే మిత్రుడు. ఈ రకంగా చూస్తే కంసుడు నిజమైన మిత్రుడు. నిష్కారణమైన ప్రేమనిది కంసుని బోలు సుఖుండు కలుగుని. నిజానికి కంసుడు కృష్ణుడిని ఇక్కడికి తీసుకురమ్మండి అనక అతను భక్తి లేదు, వైరముతోడనైన అతనికి వైరం. కానీ అది నాకు వరం అయ్యింది, వాడికి వైరమైనా అది నా పారిటి వరం అయ్యింది, ఎంత యోగం పట్టింది అనుకుని పొంగిపోయాడు. మళ్ళీ అంతలోనే ఇంకొక అనుమానం వచ్చింది. ఈ అనుమానం అంత తేలిక పోదుగా. మరి అనుమానములు రకరకాలుగా ఉంటాయి. ఈయనకి ఒక కంగారు ఏం పట్టిందంటే, శ్రీకృష్ణుడు పరమాత్మయే, నేను ఆయన భక్తుణ్ణే, కానీ నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నన్ను కంసుడు పంపాడు అంటాను. అప్పుడు ఆయన ఏమంటాడు, కంసుడని ఒక నీచుడి దగ్గర నుంచి వచ్చావా, నువ్వు నీచుడివే, ఛీ పో అంటాడేమో. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఉద్యోగం చేస్తే కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ కంసుడికి బెటాలియన్ అటువంటిది, ఆ కంపెనీలో నాది ఉద్యోగం కాబట్టి నేను అక్కడికి వెడితే నాకు కూడా ఏమైనా అవమానం వస్తుందేమో. ఒక్కోసారి నిజంగా అలా జరుగుతుంది కూడానండి. నాకు తెలియక ఒకసారి ఒక మంచి ఉద్యోగానికి వెళ్ళాను చాలా కాలం క్రితం. తిన్నగా ఉండక మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఫలానా ఆయన నాకు మంచి మిత్రుడు అండి అన్నాను. వెంటనే నెగాదిగా చూసి వాడికి ఉద్యోగం ఇవ్వాలా, వాడికి ఈయనకి పడదు. కాబట్టి మనం తొందరపడి ఫలానా వాడు తెలుసని ఎప్పుడు అనకండి సుమా. అవతల వాడికి వీడికి పడుతుందో లేదో తెలియదు, మనకి చాలా కోపాలు వస్తాయి దీనివల్ల. ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కంసుడు పంపించానని చెప్పడం వల్ల కృష్ణుడికి నా మీద కోపం వస్తుందా, లేక మహాత్ముడు కాబట్టి ఆయన కోపగించకుండా ఉంటాడా? ఎందుకంటే వాడు అంత దుర్మార్గుడు కనుక. నేను భక్తుండైనా ఎవరి ద్వారా వచ్చానో వాడి వల్ల కూడా నాకు ఇబ్బంది వస్తుందేమో. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ హింసింపనే తెంచినాడు, అతి దుష్టుండని చూచును సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటన్ తలపోసి నన్ను సుజనుంగా చూచును ఎట్టి ఉన్నతిగా వించును ఏ క్రియం పలుకును నా భాగ్యమెట్లున్నదో. ఈ దుర్మార్గుడు అక్రూరుడు కంసుడు పంపగా ఇక్కడికి వచ్చాడు, నన్ను మధురా నగరానికి తీసుకుపోవాలని వచ్చాడు, అక్కడికి వెళ్ళాక నన్ను చంపించాలని కుట్రతో వచ్చాడు, వీడు అతి దుష్టుడు అని నన్ను చూడగానే కృష్ణ పరమాత్మ నన్ను అసహ్యించుకుంటాడా అని ఒక క్షణం అనుమానించాడు. మళ్ళీ అంతలోనే ఏం ధైర్యం వచ్చింది, అయినా ఆయనకి తెలియంది ఏదైనా ఉంటుందా, ప్రాణుల హృదయం ఆయన, బయట ఆయనే ఉన్నాడు లోపల ఆయనే ఉంటాడు. అంతర్బహిస్థితత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతః లోపల బహిహి బయట అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఆయన లేని చోటు ఎక్కడుంది కాబట్టి నా మనస్సు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు నన్ను చూడగానే, ఈతడు కంసుడు పంపగా వచ్చినప్పటికీ కంసుడిలాగా హింస కలిగిన వాడు కాదు, నాకు భక్తుడు, నా మీద భక్తితో వచ్చాడని గ్రహించి నన్ను గౌరవిస్తాడేమో. ఇంతకీ నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాక నాకు పురస్కారమా తిరస్కారమా, సత్కారమా చీత్కారమా, ఏం జరుగుతుంది? చిట్ట చివరికి ఏమనుకున్నాడో తెలిసాక, ఇవన్నీ అనవసరం, నా భాగ్యం ఎట్లున్నదో. ఇది పోతన గారికి ఇష్టమైన పదం, పదే పదే వాడతాడు ఆయన, నా భాగ్యం ఎట్లున్నదో. మళ్ళీ రుక్మిణి కళ్యాణంలో వాడతాడు, భాగవతం తృతీయ స్కంధంలో వాడతాడు, అష్టమ స్కంధంలో వాడతాడు, అన్ని చోట్ల ఆయన ఇష్టంగా అలాగే వాడతాడు ఆయన. మనం చివరికి వచ్చేసరికి ఏమనుకోవాలి, ఏమో నా అదృష్టం ఎలా ఉందో అనుకోవాల్సింది, నా భాగ్యం ఎలా ఉందో అనుకున్నాడు ఆయన. మధ్యలో మళ్ళీ శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన ఆ రూపం గుర్తుకొచ్చింది. నారదుడు ఒకరప్పుడు వర్ణించాడు కృష్ణుడి గురించి, ఆ వర్ణనంతా నా కళ్ళ ముందు కనబడుతోంది, ఆ రూపాన్ని చూడబోతున్నాను. ఆ రూపం ఎలా ఉంది, అల్లకభ్రాజితమై. ముందు ఆయన కనపడేది తల వెంట్రుకలు, జుట్టు కనపడాలి. ఇక్కడే జ్ఞానికి సామాన్య భక్తుడికి తేడా. అజ్ఞాని కోరికలతో పెడతాడు కనుక ముందు కాళ్ళు చూసి తర్వాత తలకాయ చూడాలి, కానీ జ్ఞానులు ఎప్పుడు ముందు తలకాయ చూసి కిందకు చూడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన ఒక ఆయన ఉపన్యాసంలో ఎప్పుడు స్వామివారి పాదాల మీదే దృష్టి ఉండాలి, నెత్తి మీద కిరీటం మీద దృష్టి ఉండకూడదని చెప్పాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా తెలుసుకుని చెప్పాలి ఏం చెప్పినా. సామాన్యమైన కోరికలు ఉన్నవాడికి ఒక నియమం ఉన్నది, కోరికలతో వెళ్ళేవాడైతే మాత్రమే ముందు కాళ్ళు తర్వాత తల చూడాలి. కానీ మాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అనుకున్నవాడు ముందు తల చూచి తర్వాత కిందకి రావాలి. అందుకే ఇక్కడ వర్ణనలో ఏం చెప్పాడు అక్రూరుడు జ్ఞాని, అలకభ్రాజితమై గిరదాల జుట్టుతో ఉన్నటువంటిది. శ్రీకృష్ణుడి తల ఎలా ఉంటుంది చూడగానే ముందు ఏం కనబడతాయి, గిరదాల జుట్టు, పైన ఉంటుంది జుట్టుముడిలో నెమలి పించం, ఇంకా ముఖం ఎలా ఉంటుంది సుధాంసునిభమై చంద్రబింబంలో ఉంటుంది. ఆయన ముఖం వికసించిన పూర్ణిమ నాటి చంద్రబింబంలో ఉంటుంది. హాస ప్రభోద్దామమై ఆయన ముఖానికి అందం ఏమిటి, నవ్వు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు ఒక గొప్ప కాంతిని వెదజల్లుతుంది. నవ్వు అనేటటువంటి వెన్నెలతో వెదజల్లుతున్నటువంటి వాడు వికసిస్తున్నవాడు. హాస ప్రభ ఉత్తమమై నవ్వు అనే కాంతితో వెలిగిపోతూ ఉంటాడు ఆయన. అంటే శ్రీకృష్ణుడు చూడగానే ఆ నవ్వు కనపడుతుంది, ఆ నవ్వు తళ్ళ 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 ఆడిపోతుంది అన్నమాట. అసలు నవ్వే మనకు అందం అండి, ఏడుపు మొహంతో ఎప్పుడు ఇలాగే కూర్చుంటే ఏం ఉపయోగం, అందువల్ల నవ్వుతూ ఉండాలట. జలజాక్షంబయి ఇంకా కళ్ళులో ఉంటాయి, తామర పువ్వుల్లో వికసించి ఉంటాయి, పెద్ద పెద్ద తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు. కర్ణకుండల విరాజద్గండమయ్యున్న చెవులకి కుండలాలు ఉన్నాయి, అవి మకర కుండలములు. ఈ కుండలముల కాంతి బొగ్గల మీద పడుతోంది, ఈ బొగ్గలు ఏమవుతున్నాయి ఇప్పుడు తళుక్కని మెరుస్తున్నాయి, ఈ కాంతి దీని మీద పడి బొగ్గలు కూడా మెరిసిపోతున్నాయి. ఇలా చెవుల కుండలములతో ప్రకాశిస్తున్న ఈ బొగ్గలు కలిగినటువంటి ఆ జలజాతాక్షుని ఆ పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి చూడ బోలనగుపో, మరి కాసేపట్లో నేను చూడబోతున్నాను సుమా, చూడడానికి వెళ్ళబోతున్నాను. సత్యం భువో నాకు సత్యం, సత్యం పునఃసత్యం నాకు గ్యారంటీగా ఆయన దర్శనం అవుతుంది, అయి తీరుతుంది తప్పక ఆయన దర్శనం అవుతుంది. ఆవల దిక్కేగుతునున్నవి వనమృగవ్రాతంబులిత్రోవలన్, ఎందుకు సత్యం అనుకున్నట్ట, అప్పుడే బృందావనం నుంచి ఆవులన్నీ దూడలతో కలిసి గోశాలలకు వెళ్ళిపోతున్నాయి. మన మనస్సులో ఏదైనా అనుకున్న వెంటనే ఆవులు కనబడ్డాయంటే అది మంచి శకునము. మన మనస్సులో ఏదైనా ఒక పని అనుకున్నాం, అనుకున్న వెంటనే ఆవులు కనబడ్డాయంటే నడుస్తున్న ఆవులు, ఆవుల యొక్క కాళ్ళ గిట్టల నుంచి వచ్చిన దుమ్ము కనబడిందంటే ఆ పని అయి తీరుతుంది. అదే గొర్రెలు కనబడ్డాయా మేకలు, ఇహ పని అవదు. అందుకే గొర్రెలు కానీ మేకలు కానీ కనబడితే ఏం చేయాలన్నమాట, అపశకునం వస్తే ఒక గడ్డి పరకలు అడ్డం పెట్టుకోవాలట, మన ముక్కు దగ్గరలో గడ్డి పరక పెట్టుకుంటే ఈ గడ్డి పరక ఆ మేకలకి మనకి మధ్యలో నిలబడి అపశకునం తొలగిస్తుంది. అందువల్ల ఎప్పుడైనా మీరు నడుస్తున్నప్పుడు ఏదన్నా పని అనుకున్నప్పుడు మేకల మందో గొర్రెల మందో వస్తే ఒక గడ్డి పరక ఇలా ముక్కు దగ్గర పెట్టుకోవాలి. అప్పటికప్పుడు గడ్డి పరక ఎలా వస్తుందంటే జేబులు వేసుకెళ్ళండి, ఆ మాత్రం గడ్డి పరకలు, మనం ఆ మాత్రం గడ్డి తినలేమా, మనుషులు అంటేనే అంతంతో గడ్డి తింటూ ఉంటారు కదా, అందులో గడ్డి పరక జేబులు వేసుకోమన్నారు. మొత్తం మీద దానికి బృహస్పతి చెప్పిన విరుగుడు ఇది అన్నమాట. అది ఆవులు కనపడ్డాయా, ఇక మహర్జాతకం పడుతుంది అన్నమాట వాడికి.